అయినా నేనోడిపోలేదు. శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం బాలసదన్. 2012 మే 1 హైదరాబాద్లో ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్ నన్ను ఇంటర్వ్యూ చేస్తోంది. మీకు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది? నా కుటుంబ పరిస్థితులు అంటూ ఎలాంటి దుర్భరం అనిపించిన స్థితిలో నేను నా పిల్లలతో సహా చచ్చిపోవాలనుకున్నానో వివరించాను. తలుచుకుంటేనే ఏడుపుస్తోంది. నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. టీవీ ఛానల్ యాంకర్ నన్ను సంభాళించుకోమంటున్నాడు. జరిగింది గుర్తొస్తే ఏడుపొచ్చింది. కానీ ఇంటికొచ్చాక కూడా గత జీవితం వాసనలు వెంటాడతాయని, మళ్ళీ ఏడవాల్సి వస్తుందని అనుకోలేదు. ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అడుగుతున్నాడు, అమెరికాలో మీ కంపెనీ టర్నోవర్ 2011లో ఎంత మేడం? $5 మిలియన్, సుమారు 25 కోట్లు. జవాబిస్తున్నాను, కానీ గత స్మృతుల్లోంచి ఇంకా తేరుకోలేదు. ఇంటర్వ్యూ అయిపోయింది. హైదరాబాద్ సిటీలో నన్ను బాగా అభిమానించే స్నేహితురాలు ఉష దగ్గరికి వెళ్ళాను. ఇంటర్వ్యూ గురించి చెప్పాను. చాలా ఆనందపడింది. నీ గురించి అందరికీ ఎంత గర్వంగా చెబుతుంటాను తెలుసా? అంది. నాకు నవ్వొచ్చింది. చాలాసేపు పాత విషయాలు మాట్లాడుకున్నాం. టెలివిజన్లో నా ఇంటర్వ్యూ వస్తోంది. చూసుకున్నాను. ఇంటికొచ్చాను. అక్కడ రెడ్డి కూర్చునున్నాడు. ఆయన కూడా అప్పటికే టెలివిజన్లో నా ఇంటర్వ్యూ అంతా చూసినట్లున్నారు. పక్కన ఇంకెవరో ఉన్నారు. నన్ను చూస్తూనే రెడ్డి కోపంతో ప్రశ్నల వర్షం కురిపించాడు. మళ్ళీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రెడ్డి నన్ను ప్రశ్నించినందుకు కాదు, చచ్చిపోవాలనిపించిన నా పాత రోజులు గుర్తొచ్చి, నేను ఇంటర్వ్యూ ఇవ్వడంలో తప్పులేదు, అది నా వ్యక్తిగత విషయం, నన్ను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు అన్నాను ఆవేశంగా. ఎందుకు లేదు అంటూ రెడ్డి ప్రశ్నించాడు. అవును, ఎందుకు లేదు? నాలోనే ఒక ప్రశ్న. నేనిప్పుడు అమెరికా దేశస్థురాలైనంత మాత్రాన భారతీయ మహిళ కాకుండా పోతానా? భారతీయురాలు అంటే పురుషాధిక్య సమాజాన్ని గౌరవించి తీరాలి కదా. సమిరెడ్డి నాకు భర్త, నా పిల్లలకి తండ్రి. 1981లో వినాయక చవితి రోజు హన్మకొండలో అనాథ బాలికల హాస్టల్ బాలసదన్లో నేను, నాతో పాటు బాల, రామేశ్వరి, శాంతి, పద్మ అమ్మాయిలం కలిసి సూపర్ని అడిగి 1000 కాళ్ల మంటపం చూసొస్తామని బయలుదేరాం. కానీ మా అందరికీ మంటపం కన్నా ఎక్కువగా మనసులో ఊరిస్తున్నది కొత్తగా విడుదలైన సీతాకోకచిలుక సినిమా. కార్తిక్ ముచ్చర్ల అరుణ హీరో హీరోయిన్లు. ఆ సినిమా చూస్తున్నంతసేపు నన్ను మైకం కమ్మేసింది. సినిమాలో ఒక పేద హీరోని బాగా డబ్బున్న అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సినిమా అయ్యేసరికి పేద హీరో స్థానంలో నేనున్నట్లు, నా కోసం ఎవరో బాగా ఆస్తిపరుడైన అందగాడైన హీరో కారులో ఎక్కి వస్తున్నట్లు, మాటే మంత్రము మనసే సొంతము అంటూ మేము డ్యూయట్ పాడుతున్నట్లు ఊహల్లో తేలిపోయాను. ఊహ ఎంత అందమైనది! మనకి ఎలా ఇష్టమో అలాంటి భావనలు, ప్రకృతి చుట్టూ అందరూ మంచి మనుషులే కనిపిస్తూ ఉంటారు ఊహల్లో. ఏమిటి ఆలోచిస్తున్నావు? నా హాస్టల్ నేస్తం శాంతి అడిగింది. నా ఊహల గురించి చెప్పాను. అది నవ్వింది. అమ్మా నాన్న లేని వాళ్ళమని మనకి హాస్టల్లో సీట్ ఇచ్చినారు. ఈ సీట్ లేకపోతే మనం ఈ మాత్రం హై స్కూల్ చదువు కూడా చదువుకోలేం. అలాంటి నీ కోసం సీతాకోక చిలుక హీరో అలాంటి రాకుమారుడు వచ్చేస్తాడా? జర ఎక్కువ చేస్తున్నావులే అంది. నాకు మనసు చివుక్కుమంది. నా గుండెల్లో ఎవరో చెయ్యి పెట్టి కెలికినట్లు అనిపించింది. నా 13 ఏళ్ల వయసుకి నేను అనాథ అన్న భావన ఆ రాత్రంతా నా మనసు తొలిచేస్తోంది. రాత్రంతా ఏడ్చాను. నా ఏడుపు అనాథల హాస్టల్లో ఉన్నందుకు కాదు, అనాథని కాకుండానే అనాథ అని చెప్పుకోవాల్సి వచ్చినందుకు. నాకు అమ్మ ఉంది, నాన్న ఉన్నాడు, చెల్లి ఉంది, తమ్ముళ్ళు ఉన్నారు. వరంగల్ జిల్లాలో హన్మకొండ దగ్గరలోని నరసింహులగూడెం గ్రామంలో నాన్నకి 30 గుంటల పొలం ఉంది. ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ వరకు చదివించారు. అంతకు మించి చదువు నాకు అక్కర్లేదని నాన్న అనుకుంటుండేవాడు. నాకు చదువుకోవాలనుంది. నన్ను చదివించటం మీద నాన్నకి ఆసక్తి లేదు. అసలు నా మీదనే నాన్నకి ప్రేమ తక్కువ అని నాకు అనిపిస్తూ ఉండేది. చెల్లి మీద, తమ్ముడి మీద చూపించినంత ప్రేమ నా పట్ల చూపించేవాడు కాదు. ఒక కోరిక నేను కోరితే నాన్న స్పందన ఒకలా ఉంటుంది, అదే చెల్లి అడిగితే మరోలా ఉంటుంది. ఒకసారి పండగ వస్తుందంటే చెల్లి కొత్త గౌన్ కావాలని మారం చేసింది. అంతకుముందే నేను అడిగాను. నేను అడిగితే నాన్న కసురుకున్నాడు. చెల్లి అడిగినప్పుడు మాత్రం సర్లేవే కొంటాలే అన్నాడు. ఇలా చాలాసార్లు జరిగింది. ఎలిమెంటరీ స్కూలు చదివైపోగానే నేను ఇంకా చదువుకుంటానన్నాను. హై స్కూల్ చదువు కావాలంటే వరంగల్ వెళ్ళాలి. వస్తే ఎక్కడుండాలి? ఎవరు చదివించాలి? ఫీజులు ఎవరు కట్టాలి? నాన్న తనకి స్తోమత లేదన్నాడు. నేను పట్టుపట్టాను, మొండికేశాను, ఏడ్చాను. అసలు ఏమీ చదువుకుని ఎరగని అమ్మ నాకు మద్దత్తుగా నిలబడింది. ఎలాగైనా చదివించాలయ్యా, ఏదో మార్గం చూడు అంటూ నాన్న మీద ఒత్తిడి తెచ్చింది. చివరికి నాన్న అయిష్టంగా ఒప్పుకున్నాడు. కానీ ఆర్థికంగా నన్ను హాస్టల్లో పెట్టి ఫీజులు కట్టి చదివించే శక్తి నాన్నకి లేదు. ఉన్నదల్లా 35 ఎకరం, 2-3 బర్రెలు, వాటితో సంసారం అంతా నడవాలి కదా. ఇది నాన్న సమస్య. 1978లో నాన్న వాళ్ల ద్వారా వీళ్ల ద్వారా వాకప్ చేసి చివరికి నన్ను తీసుకెళ్లి వరంగల్ బాలసదన్ హాస్టల్లో చేర్పించాడు. అక్కడైతే వాళ్లే చదువు కూడా చెప్పిస్తారట. అమ్మా నాన్న ఉంటే అనాథ పిల్లల హాస్టల్లో ఎలా చేర్చుకుంటారు? అందుకని నన్ను చేర్పించేటప్పుడు నాన్న హాస్టల్ సూపరింటెండెంట్ వత్సలాదేవికి చెప్పాడు, మా అమ్మాయి జ్యోతి, తల్లి లేని అనాథ, నాకు శక్తి లేదు, మీరే ఎట్లయినా చదివించాలి. ఒక్కసారిగా నేను రాయిలా బిగుసుకుపోయాను. నాకు అమ్మ లేదా? అబద్ధం, నాకు అమ్మ ఉంది, ఉంది అని గొంతెత్తి అరవాలనిపించింది. అలా అరిస్తే నాకు హాస్టల్లో సీట్ ఇవ్వరు, అది లేకపోతే నేను చదువుకోలేను. చదువు 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 చదువుకోవాలంటే నాన్న చెప్పిన అబద్ధాన్ని నిజమని నా చుట్టూ అందరినీ నేను కూడా నమ్మించాలి. ఏడుపు వచ్చేస్తోంది, గొంతులోంచి తన్నుకొచ్చేస్తుంది ఏడుపు. అమ్మా, నువ్వు నాకు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నా లేవని చెప్పాల్సి వస్తోందమ్మా అనుకుంటూ హాస్టల్లో చేరిన మొదటి రాత్రంతా కన్నీళ్లతోనే నా పక్క తడిపేశాను. పోతూ పోతూ నాన్న నన్ను మరీ మరీ హెచ్చరించి వెళ్ళాడు, మీ అమ్మ లేదని చెప్తేనే ఇక్కడ సీట్ ఇచ్చిండ్రు, తొందరపడి నోరు జారితే నీ చదువు అక్కడితోనే బంద్. ఏడుపు వచ్చేస్తోంది, ఆపుకోలేనంత ఏడుపు. నన్ను తన గుండెల్లో పెట్టుకుని అమ్మ పెంచిన సంఘటనలు గుర్తొచ్చాయి. ఎన్ని వేల సార్లు అర్ధరాత్రి నేను పాల కోసం ఏడిస్తే అమ్మ తన నిద్ర మానుకొని నన్ను పాలిచ్చి సముదాయించింది. ఊహ తెలియనప్పుడు ఎన్నిసార్లు నేను 2 చేతులు ఎత్తి అమ్మకేసి చూసినప్పుడల్లా తను ఎలాంటి పనిలో ఉన్నా విసుక్కోకుండా నన్ను ఎత్తుకుని లాలించింది. ఎన్ని వేల సార్లు నేను నిద్రలో పక్క తడిపేసినా ఖరాబు చేసినా విసుక్కోకుండా లేచి శుభ్రం చేసింది. నేను అనాకారినని బలహీనంగా ఉంటానని అసహ్యించుకోకుండా పెంచింది. నా ఆకలి, అల్లరి, అనారోగ్యం, ఆనందం అన్నీ పంచుకున్న అమ్మ, తన సౌకర్యం కన్నా నా అవసరానికి విలువిచ్చిన అమ్మ నాకు లేదు అని నేను చెప్పాలా? ఈ హాస్టల్లో ఉన్నంతకాలం చెబుతూనే ఉండాలా? ఆ హాస్టల్లో మొదటి రాత్రి అంతా అమ్మను తలుచుకుని ఏడుస్తూనే ఉండిపోయాను. హాస్టల్ సూపరింటెండెంట్ సార్ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టడం అలవాటైంది. పండగలు వచ్చినా ఆదివారాలు వచ్చినా మేము ఎక్కడికి వెళ్ళడానికి లేదు. మా బంధువులమని ఎవరినైనా వచ్చి సెలవులకు తీసుకెళ్తే తప్ప. అయినా ఎక్కడికి వెళ్తాం? మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు? మేమంతా అనాథలం కదా. అమ్మ లేని వాళ్ళు కొంతమంది, అమ్మ నాన్న కూడా లేని వాళ్ళు కొంతమంది. మాకున్న ప్రపంచం అంతా ఆ హాస్టలు, మేం చదివే స్కూలు. బాలసదన్లో చేరిన కొత్తల్లో ఆ వాతావరణం వెగటు పుట్టించేది. సరైన మరుగుదొడ్లు ఉండేవి కావు, పరిసరాలు పరిశుభ్రంగా అనిపించేవి కావు. చాలామంది పిల్లలు ఒకే చోట కలుసుంటున్నారు. పిల్లలు 100 మంది ఉంటే స్నానాల గదులు 2-3 ఉండేవి. పిల్లల శారీరక పరిశుభ్రత అంతంత మాత్రమే. ఏమన్నా రోగాలు వస్తేనే అధికారులు సీరియస్గా తీసుకుంటారు, లేదంటే అంతే. మరుగుదొడ్లు తగినన్ని లేకపోవటం నాకు ఏవగింపు కలిగించేది. అలాగని నరసింహులగూడెంలో మా ఇంట్లో సెప్టిక్ ట్యాంకు లిటర్ను ఉన్నాయని కాదు. కానీ గ్రామాల్లో మరుగుదొడ్ల గురించి ఆలోచించడం తక్కువ. అందరం పొలాల్లోకి, చెరువుగట్టులకి పోతుంటాం. కాకపోతే ఒకే అపరిశుభ్ర ప్రదేశాన్ని 100 మంది వాడుకునే పరిస్థితి లేదు. హాస్టళ్ల పిల్లలకి పేలు పడితే పట్టించుకోవడానికి అమ్మా నాన్న ఉండరు. జలుబు చేస్తే అది పెద్ద జబ్బు కాదు కాబట్టి ఎవ్వరూ అడగరు. నాకు కూడా శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోవటం వల్ల తరచూ చేతుల మీద కురుపులు పడుతుండేవి. ఏదో ఆయింట్మెంట్ ఇచ్చి రాసుకోమనేవాళ్ళు. ఇంటి దగ్గర చెల్లెలతో ఆడుకోవడం, తమ్ముళ్ళని ఎత్తుకుని ఆడించటం, ఇరుగు పొరుగు పిల్లలతో గడపటం అలవాటైన నాకు ఆ హాస్టల్లో ఏకాకిగా ఉండాలనిపించలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నాకు బాలసదన్లో ఉండక తప్పదని అర్థమవుతోంది. బాలసదన్ నచ్చకపోతే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇంటికి వెళ్ళి నేను ఇక్కడ చదవను నాన్న అని చెప్పాలి. చెబితే నాన్న ఏమంటాడు? అట్లయితే చదువు మానే అంటాడు. మానేసి మళ్ళీ ఇంట్లో అమ్మకి పని సాయం చేసుకుంటూ, బర్రెలకి కుడితి పెడుతూ, పేడ ఎత్తి పిడకలు చేసుకుంటూ భయం వేసింది. చదువు లేకుండా ఇలా ఇంట్లో పనికే అంకితమైపోవాలా? కష్టమైనా సరే బాలసదన్లోనే ఉండి చదువుకుంటాను తప్ప ఇంటికి వెళ్ళను. బాలసదన్లో అలవాటు పడిపోయాను, పిల్లలందరితో కలిసిపోతున్నాను. అందరిలోకి నేనే బలహీనంగా ఉన్నానేమో అన్న భావన నన్ను ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది. నాకన్నా చిన్నపిల్లలు కూడా బాలసదన్లో ఉండేవాళ్ళు. వాళ్ళు నాలాగే ఉత్తుత్తి అనాథలు కారు, నిజంగా అనాథలు. వాళ్ళని చూస్తే జాలి వేసేది. పిలవటానికి అమ్మ, నాన్న, అన్నయ్య ఎవరూ లేనివాళ్లే ఎక్కువ. అప్పుడప్పుడు వాళ్లల్లో కొంతమంది బాలసదనలో ఉండలేక పారిపోయేవాళ్లు. బయట అడుక్కుని తిని ఎంతకాలం తిరుగుతారు? అలాంటి వాళ్ళని మళ్ళీ పట్టుకుని తీసుకుని వచ్చి బాలసదనలో పెట్టేవారు. లేకపోతే అలా పారిపోయిన ఆడపిల్లలకి రక్షణ ఉండదని సూపర్నెంట్ పదే పదే మమ్మల్ని హెచ్చరించేవారు. చిన్నపిల్లల్ని ఎప్పుడన్నా సెలవు రోజుల్లో ఆడించడానికి పిలిచేదాన్ని. అలాంటప్పుడు వాళ్ళకి ఆసక్తి కలిగించడానికి ఏమన్నా పెట్టాలి కదా. మా బాలసదన్ వీధిలోనే ఒక డాక్టర్ గారింట్లో జామ చెట్టు ఉండేది. అది వీధిలోకి తొంగి చూస్తుండేది. నేను వెళ్ళి ఆ చెట్టు కాయలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా కోసి తెచ్చి పిల్లలకిచ్చి ఆడించేదాన్ని. అప్పుడప్పుడు నాన్న ద్వారా అమ్మ నాకు శనక్కాయలు పంపేది. ఆ శనక్కాయల కింద ఆటనా పెట్టేది. అలా దాచుకున్న పైసలతో చిన్నపిల్లలకి ఐస్ ఫ్రూట్ కొనిచ్చేదాన్ని. నాకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళకి లేరు. ఈ భావనే నేను వాళ్ళ పట్ల అభిమానం పెంచుకోవడానికి కారణమైంది. అమ్మ, నాన్న. నాన్నకి నేనంటే అంత ఇష్టం లేదని నాకు అనిపిస్తున్నా, నాకు నాన్న ఉన్నాడు అన్న భావనలో ఎంతో ధైర్యం ఉండేది. అమ్మ, మంచి అమ్మ. అమ్మ పట్టుబట్టి ఉండకపోతే హై స్కూల్ చదువు కోసం నాన్న నన్ను బాలసదనికి తీసుకొచ్చేవాడా? అమ్మ లేకపోతే నాకు అన్నం ఎవరు పెట్టేవారు? జడ ఎవరు వేసేవారు? బట్టలు ఎవరు తొడిగేవారు? కానీ ఈ పిల్లలకి ఆ ఇద్దరూ లేరు కదా. శివరాత్రి వచ్చిందంటే గొప్ప ఉత్సాహం వచ్చేది. చాలామంది పిల్లలు శివరాత్రి నాడు జాగరణ చేస్తామనేవాళ్ళు. ఏవో భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ రాత్రంతా జాగరణ మొదలెట్టి నిద్ర వచ్చేదాకా చేసి పడుకుంటాం. కానీ పగలు చాలామంది ఉపవాసం చేస్తున్నాం అనేవాళ్ళు. ఉపవాసం ఉంటామంటే హాస్టల్ వాళ్ళకి ఏం నష్టం? మీ ఇష్టం అంటారు. పిల్లలకి సాయంత్రం అయ్యేసరికి ఆకలేసేది, ఉండలేకపోయేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళకి ఎర్రగడ్డ కొనిపెట్టేదాన్ని. వాళ్ళు ఆత్రంగా తింటుంటే తెలియని ఆనందం పొందేదాన్ని. నాకు పాటలన్నా నృత్యం అన్నా ఇష్టం. నాకు ఆ రెండూ రావు. పాటలు ఏదో కూని రాగాలు తీస్తాను. అందుకని బాలసదనలో కానీ స్కూల్లో కానీ బృందగానాల్లో కానీ పాల్గొనేదాన్ని. సూపర్నెంట్ గారి కొడుకు అప్పట్లోనే దూరదర్శన్లో కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అతను వచ్చినప్పుడల్లా మా కోసం గ్రూప్ పాటలు, డాన్సులు, నాటకాలు చేయించేవాడు. నేను అందంగా కనబడను, బొద్దుగా ఉంటాను, కాబట్టి నా కోసం ప్రత్యేకంగా ఒక ఐటెం చేస్తానని అడగలేను. కానీ గ్రూపుల వారీగా అతను ఏ కార్యక్రమం మొదలెట్టినా ప్రతి దానిలోనూ నేనుంటా అంటూ పరిగెట్టేదాన్ని. ఆడపిల్లలకి ఇలాంటి సరదాలన్నీ పెళ్ళయ్యేవరకే కదా. అమ్మ నాకు దగ్గర లేదన్న బాధ మర్చిపోవటం కోసం సెలవు రోజుల్లో వార్డెన్ ఇంట్లో చిన్న చిన్న పనిసాయాలు చేస్తూ గడిపేదాన్ని. సూపర్నెంట్, ఆవిడ భర్త లక్ష్మీనారాయణ మంచివాళ్ళు. వాళ్ల పిల్లల్ని ఎత్తుకోవటం, ఆడించటం లాంటి పనులు చేస్తూ వార్డెన్ ముంతాజ్ బేగంలోనే అమ్మని ఊహించుకునేదాన్ని. అలా హాస్టల్లోనే ఉంటూ ఎప్పుడన్నా నాన్న కనికరించి పండక్కి తీసుకెళ్తే అమ్మ లేని ఇంటికి వెళ్ళి మళ్ళీ నాన్న దింపితే వరంగల్కు వచ్చేసేదాన్ని. బాలసదనలో నన్ను చేర్చిన మరుసటి ఏడాదే చెల్లి లక్ష్మిని కూడా నాన్న చేర్చారు. అది కూడా నాలాగే అమ్మలేని అనాథగా వర్ణించబడింది. అది 6వ క్లాసులో చేరింది. నాలాగే రెడ్డి కాలనీలో బాలసదన్ నుంచి లష్కర్ బజార్లో సర్కారు బడికి వెళ్ళి చదువుకోవాలి. ఒక ఏడాది కాగానే అది ఓ రోజు నా దగ్గరకు వచ్చి చెప్పేసింది, నేను ఇక్కడ ఉండలేను, ఇంటికి పోతా. నేను నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, వినలేదు, వెళ్ళిపోయింది. ఇది జరిగిన ఓ ఏడాది తర్వాత సంక్రాంతి పండగ వచ్చింది. పండక్కి నాన్న వచ్చి తీసుకెళ్లలేదు. కానీ నాకు వెళ్ళాలనిపించింది. నా నేస్తం శాంతితో కలిసి బస్సులో వెళ్ళాను. శాంతిది మామునూర్ క్యాంప్ అనే గ్రామం. దాని తర్వాత ఊరే మా నరసింహులగూడెం. అందుకే ఇద్దరం ఒకరికొకరం తోడుగా వెళ్ళాం. నేనింటికి వచ్చే సమయానికి నాన్న ఇంట్లో లేడు. సాయంత్రం వచ్చాక నన్ను చూస్తూనే నాన్నకి కోపం వచ్చేసింది. నిన్ను హాస్టల్ నుంచి వచ్చేయడం తనకి ఇష్టం లేదు, నా మీద అరిచాడు. నా మీద కానీ అన్నయ్య, చెల్లి, తమ్ముళ్ళు ఎవరి మీద కోపం వచ్చినా ఆ కోపం అంతా అమ్మ మీద చూపించడం నాన్నకు అలవాటు. దీన్ని ఎందుకు రానిచ్చా? ఒక పిల్ల వచ్చేసి కూర్చుంది, యాదులే, ఇప్పుడు ఇది కూడా వచ్చేస్తుందా అంటూ అమ్మ మీద నాన్న నిప్పులు కురిపించాడు. అమ్మని తిట్టాడు, అమ్మని కొట్టాడు. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. అమ్మ సరిగ్గా అన్నం తినలేదు. నాకు ఏడుపొచ్చింది. నిజానికి నేను చెల్లిలా హాస్టల్ వదిలేసి పారిపోయి రాలేదు. కానీ చెల్లి విషయంలో జరిగిన అనుభవంతో నాన్నకి నా మీద అనుమానం వచ్చేసింది. నేను కూడా చెల్లిలాగా వచ్చేశాను లేదా వచ్చేయాలని ఏర్పాటు చేసుకుంటున్నాను అని నాన్న నమ్ముతున్నాడు. నేను వచ్చింది సంక్రాంతి పండక్కి. ఇంటికి రావాలనిపించి వచ్చాను, కానీ నమ్మటం లేదు. రాత్రి నిద్రపోయే ముందు ఆలోచించుకున్నాను. నా కారణంగా అమ్మ దెబ్బలు తినడంతో నాకు కూడా ఏడుపొచ్చింది. రాత్రి పడుకున్నా కానీ సరిగ్గా నిద్రపట్టలేదు. తెల్లవారుజామున 3-4 మధ్య నిద్ర లేచాను. అమ్మకి చెప్పాను, అమ్మ నేను బాలసదనికి పోతున్నా. అమ్మ వద్దనలేదు. నాన్న నిద్రలోనే ఉన్నాడు. నా బట్టల సంచిలో అమ్మ ఇచ్చిన శనక్కాయలు పెట్టుకుని నరసింహులగూడెం ఊరు బయట రోడ్డు మీదకొచ్చాను. వరంగల్కి కూరగాయలు తెచ్చే ఎడ్లబండ్లు కనిపించినాయి. నన్ను వరంగల్ చేర్చమని బ్రతిమాలుకుంటే ఒక్కళ్ళు బండెక్కించుకున్నారు. 6 గంటల ప్రాంతంలో వరంగల్ మార్కెట్ దగ్గర దిగాను. అక్కడి నుంచి హన్మకొండ ఎలా వెళ్ళాలి? బాలసదానికి ఎట్టుపోవాలి? తెలీదు. ఏడుపొచ్చింది. ఏడుపు దిగమింగుకుని వాళ్లని వీళ్ళని అడుగుతూ సిటీ బస్ ఎక్కి హన్మకొండ వచ్చి బాలసదన్ చేరాను.